ఎలో క్యాసెట్స్ తీసుకోవటం, దాన్ని డీటీపీ చేయటం, కరెక్ట్ గా తప్పులు లేకుండా ఉండే ఏం చేశానండి వాడికి చెప్పేశాను పేజీకి 20 మిస్టేక్స్ వచ్చే పాప ఇప్పుడే నేర్చుకున్నట్ట వాడు డీటీపీ, ఇప్పుడే వాడు ఆపరేషన్ చేయించట నేర్చుకున్నానండి పాపం, పాపం వాడికి బాగుంటుందని నేను ఆపరేషన్ చేయించుకుంటానండి, పర్వాలేదు కాదు చిన్న మిస్టేక్ అయిపోతే ఏమవుతుంది, హార్ట్ వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేదు అంతే కదా అనం కదా. ఆ మననంలో ఉండేటటువంటి దోషాలు, ఆలోచనలో ఉండేటువంటి దోషాలు ఏంటి అంటే పని ఎందుకు జరగలేదో మీరు వివరణిస్తారు కానీ పని ఎలా జరగాలో ఆలోచించరు. అది మార్పు రావాలి. మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి దోషం అది గురువులు చెప్పేటటువంటి ఆ పాయింట్ అర్థం చేసుకోండి. వి గివ్ రీజన్, ఒక లాజిక్ చెప్పుకుంటాం మనం, ఇంకా ఈ కారణంలో జరగలేదు అందరూ వచ్చేసుకుంటారంటే రైట్, ఈ కారణంలో జరగద్దమ్మా. మనం దీక్ష ఏం తీసుకుంటున్నాం అంటే కారణాలు చెప్పము, పని అవ్వాలి ఎలా అయినా సరే, నెలకి 3 పుస్తకాలు అలా రావాలి. ఇంతమంది మనం ఉన్నాం, నేను చెప్పేటటువంటి క్యాసెట్ నాకు తెలిసి ఇక్కడ డీటీపీ చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక క్యాసెట్కి 12 పేజీలు వస్తుంది మ్యాక్సిమం. అంటే మీలో 12 మంది ఉంటే ఆ క్యాసెట్ రాయటానికి 12 వంతు టైం పడుతుంది. అంటే 12 వ్యక్తులు ఈ బాధ్యత ఒక ఊళ్ళో తీసుకుంటే చాలా సులభంగా మీరు ఆ డీటీపీ వర్క్ ప్రింట్అవుట్ వరకు చేసేసుకోగలుగుతారు. మీ యొక్క సమయ అంశదానాలను దాని కొరకు వినియోగించండి డీటీపీ చేయించడానికి. కానీ నేను రూపాయి ఇస్తానన్నానండి డీటీపీ చేయించడానికి, ఏమో 70 రూపాయలు అవుతుందండి, మరి ఆ వ్యాఖ్యలు వేయకండి. మినిమమే మీరు ఇస్తున్నారు, మ్యాక్సిమం కాదు. అర్థమైంది కదా? ఇది దేనికి చేస్తున్నాం ఈ పుస్తకాలు అంటే, ఇది స్వాధ్యాయ సత్సంగ చింతన మననానికి ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి మనకి. ప్రతి నెల 3 చొప్పున సంవత్సరానికి 108 పుస్తకాలు వచ్చేటట్టు చూసుకునే బాధ్యత మంది. ఇప్పుడు మనకున్నటువంటి పరివారంతో ఆ పని చాలా ఈజీగా చేయగలం. రేపు మీరు ఇంకాస్త జాగ్రత్తగా దీన్ని డెవలప్ చేసుకుని ఒక పబ్లికేషన్ రింగ్ లాగా డెవలప్ చేయగలిగితే ఒక సంవత్సరం లోపల చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది దీక్ష తీసుకోవడానికి 2 గంటలు ఎందుకు పడుతుంది అంటే ఇదంతా కూడా దీక్షలో కార్యక్రమమే. చేత మళ్ళీ నేను చెప్పింది గుర్తు చేసుకోండి, కావాలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ సత్సంగ స్వాధ్యాయ కార్యక్రమాల్లో ఇలాగే చేసుకోవాలి. మొదటిది ఏంటి, ప్రతి నెల 10, 20, 30 తారీఖులలో ఎక్కడ ఈ దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి నేను హాజరవుతాను. కండిషన్ నేను ముందే చెప్పాను, వీలు ఉంటే కానీ వీలు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 2వది ఏం చెప్పాను, స్వాధ్యాయ సత్సంగ చింతన మనన ప్రక్రియ నా జీవితంలో భాగంగా మారుతుంది. 3వది ధ్యాన యజ్ఞం ప్రచారము కొరకు సాధ్యమైనంత నేను చేయగలిగేటటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది మీది ఏంటి అంటే నేను చెప్పినటువంటి క్యాసెట్స్ని టీటీపీ చేసి తప్పులు లేకుండా సవరించి ఎక్కడైనా క్లారిటీ లేకపోతే మీరే కరెక్ట్ చేయండి. మళ్ళీ మాస్టర్ అనకడించంటే అదంతా మీరు నా మీద పెడుతూ ఉంటే నాకు టైం సరిపోతుంది, కానీ నేను చూసుకోకపోతే అసలు అర్థం కావటమే అదేంటో. అంతేత మీరు ఇన్నిసార్లు నా మాటలు వింటున్నారు కనుక క్యాసెట్ ఇది కూడా క్యాసెట్ అవుతుంది కదా. ఈ క్యాసెట్ లో రిపిటిషన్స్ మీరు అంత పెట్టక్కర్లే. రిపిటిషన్స్ ఎందుకు అంటే మన గురకెక్కడానికి, అది చింతన మననాలు. స్వాధ్యాయంలో రిపిటిషన్స్ ఉండవు, పుస్తకం చదివేస్తాం దాటేస్తాం, రిపిటిషన్స్ తీసేసి దాని తర్వాత అక్కడ దేశకాల పరిస్థితులకు అనుసారంగా ఒక మనిషినో ఒక వ్యక్తికో ఏదో ఉద్దేశించి ఒక కమెంట్ లాగా చెప్పింది మీరు అక్కడ పెట్టక్కర్లేదు, కమెంట్ పెట్టక్కర్లే. కానీ అందులో పనికొచ్చే మాట ఏదైనా ఉంటే మాస్టర్ ఈ విషయాన్ని ఇలా స్ట్రెస్ చేశారు అని మీరు కలపండి. క్లారిటీ లేకపోతే మీకు అవగాహన ఉంది కనుక ఆ క్లారిటీ మీరు యాడ్ చేయండి. ఇది మననము అంటే చదివింది మీరు ఇతరులకి అర్థమయ్యేటట్టు ప్రజెంట్ చేయగలగాలి. దీని తర్వాత మనము 3 విశేషమైనటువంటి సబ్ గ్రూప్స్ తయారు చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సబ్ గ్రూప్స్ కి ఇంత సీరియస్ గా నియమాలు ఉండవు. సబ్ గ్రూప్స్ ని 3 భాగాలుగా విడగొట్టాను నేను. గాయత్రి గ్రూపు, లలితా గ్రూపు, భాగవతం గ్రూపు. కన్ఫ్యూజన్ చాలా మంది నన్ను అడుగుతున్నారు కనుక ఆ కన్ఫ్యూజన్ మీకు రావచ్చు, లేకపోతే మీరు ఇది చెప్తున్నప్పుడు ఇంకోళ్ళకి కన్ఫ్యూజన్ రావచ్చు. అంతేత ఆ కన్ఫ్యూజన్ కి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీరేం చేస్తారు అంటే, మీ ఏరియాలో గాయత్రి చేసేవాళ్ళ సంఖ్య, లలిత చేసేవాళ్ల సంఖ్య, గురు చరిత్రలు పారాయణ చేసేవాళ్ల సంఖ్య పెంచడానికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. వాళ్ళకింత సీరియస్ గా నువ్వు స్వాధ్యాయం చేసుకో, మననం చేసుకో, చింతన చేసుకో, నువ్వు డీటీపీ చేయి, నువ్వు అంశదానవి, ప్రతిభాదానవి, సమయదానవి అనేది మనం చెప్పాం, సీరియస్ గా చెప్పాం, చేసుకుంటే మంచిది. సీరియస్ గా వాళ్ళు ఏం చేసుకోవాలి, రోజుకి 2 గంటల పాటు ఒక చోట చేరి, దేవాలయంలో కానీ ఎవరిళ్లలో అయినా కానీ ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో 15 నిమిషాలు ఆసనాలు, 15 నిమిషాలు ప్రాణాయామము, 45 నిమిషాల పాటు గాయత్రి మంత్ర జపం కానీ, లలిత సహస్రనామ పారాయణ కానీ, గురు చరిత్ర పారాయణ కానీ, ఇది ఆబ్లిక్, ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కటే చేస్తుంది. గాయత్రి గ్రూప్ 45 నిమిషాలు గాయత్రి మంత్రం చేస్తుంది, లలితా సహస్రనామం గ్రూప్ 3 మాలలు గాయత్రి చేసి లలితా సహస్రనామం చదువుతుంది, గురు చరిత్ర గ్రూప్ 3 మాలలు గాయత్రి చేసుకుని సిద్ధిసాయి చరిత్ర, శ్రీరామ శర్మ ఆచార్య చరిత్ర, లేకపోతే వాళ్ళు ఎన్నుకున్నటువంటి గురువు యొక్క చరిత్ర. కరెక్ట్ గా ఈ 3 మాలలు గాయత్రి, మీరు ఎన్నుకున్నటువంటి గురు చరిత్ర కానీ, లలితా సహస్రనామం కానీ, గాయత్రి మంత్ర జపం కరెక్ట్ గా 45 నిమిషాల్లో అయిపోవాలి. ఎంత అవుతే అంతే, అర్థమైంది కదా అందరికి. ఈ గ్రూప్స్ ఇలా యాక్టివేట్ చేసుకుంటాం మనం. దాని తర్వాత 21 సార్లు ఓంకారం చేసుకుని ధ్యానం చేస్తారు. ఈ ప్రక్రియలో 1.5 గంటలు అయిపోతుంది. ఒక 1/2 గంట స్వాధ్యాయం చేస్తారు. ఆ స్వాధ్యాయానికి మనం పెట్టిన పుస్తకాలు పెట్టుకుంటే ఓకే, వాళ్ళు లేకపోతే వాళ్ళకి కావాల్సింది స్వాధ్యాయం అంటే వాళ్ళకి ఆ 2 అవర్స్ తర్వాత ఇంకా వాడు మర్చిపోవచ్చు దీని గురించి. వాళ్ళు మీరు కాదు, సబ్ గ్రూప్ గురించి చెప్తున్నారు. ఇది చాలా అర్థం చేసుకోండి. దాని తర్వాత వాళ్ళకి కూడా మనం చెప్తాం, సమయదానము, అంశదానము, ప్రతిభాదానం ఇవ్వండి అని. వాళ్ళు ఎంత చేస్తే, ఎలా చేస్తే అవకతవకగా రెగ్యులర్ గా ఎలా ఉన్నా కూడా రెగ్యులారిటీ తేవటానికి ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళ నెత్తి మీద పడం. కానీ మీ నెత్తి మీద మాత్రం నేను ఎక్కి కూర్చుంటాను. మీ దగ్గర తీసుకున్నటువంటి ఈ టైం ప్రకారము మీరు ఈ క్యాసెట్ రాయటము, రాసైన వాళ్ళు రాసిన దాన్ని డీటీపీ చేయించడం, డీటీపీ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని 2 ఫోటోస్టాట్ కాపీ చేయించండి. ఈ పుస్తకాన్ని సిడీ రైటర్లో ఎక్కించేయండి. ఒక సిడీ రైటర్లో మనలాంటి పుస్తకాలు తయారు చేసే లాంటి పుస్తకాలు ఈజీగా 200-300 ఎంటర్ చేసేయచ్చు. అంతే ఆ సిడీ రైటర్ జాగ్రత్తగా ఉంచండి. ప్రతిసారి మీరు చేస్తున్నటువంటి ఈ పుస్తకాన్ని సిడీలోకి ఎక్కించేయండి, జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత మనం దాంట్లో మార్పులు చేసుకుని ఇంకా ఏదైనా చేసుకోదలుచుకుంటే చేసుకుంటాం. తెలీదు మనం ఎంతగా ఎదుగుతాము. మత్స్యావతారం అంటారు, అందుకే దీని గురువు గారు. సో అతి చిన్న కమండలంలో ఉన్నటువంటి చేప, ఒక చిన్న అనుగ్రహ పీఠంలో మనం చేసుకుంటున్నటువంటి ఈ దీక్షలు, 1 సంవత్సరం లోపల ఒక విశాలమైనటువంటి మైదానంలో గుడారాలు వేసి చేయవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నేను ఆ దృశ్యాన్ని చూశాను. అక్కడ దీక్ష తీసుకుంటున్న వాళ్ళని, దీక్ష ఇస్తున్నటువంటి వాళ్ళని కూడా చూశాను. అందులో మీలో చాలా మంది ఉన్నారు. ఎందుకు దీక్ష? ప్రతిసారి నేను ఇది చెప్పాల్సిన పని లేకుండా మిమ్మల్ని దీక్ష ఇవ్వటానికంటే ముందు ఎందుకు రమ్మంటున్నాను అంటే, ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు కదా, నెక్స్ట్ దీక్షలో మీలో ఒకరిని ఎందుకు రమ్మంటున్నాను అంటే తప్పనిసరిగా దీక్షలకి మీరు ఈ విషయాలు చెప్తారు వాళ్ళకి. ఇదిగో మాస్టారు ఇలా చెప్పారు, మనం ఇలా చేసుకోవాలి, ఇలా ఇలాగా. మళ్ళా నేనే ఈ విషయమే చెప్తూ కూర్చుంటే అనవసరం నేను దీక్ష ఇవ్వడం. అప్పుడేమవుతుంది, మీరు రెడీ అయిపోయి ఇవంతా కూడా ఆ కొత్తగా రేపు 10వ తారీఖున దీక్ష తీసుకోబోయే వాళ్ళకి చెప్తే, ఈ నియమాలు కాకుండా కొత్త నియమాలు చెప్తాను. ఇలాగ అనంతంగా ఇది కొనసాగుతుంది. 3 సంవత్సరాల మాత్రంతో అయిపోదు. 3 సంవత్సరాలలో మాత్రము చాలా స్పష్టమైన రూపం వస్తుంది. మీరు ఇవాళ తీసుకున్నటువంటి దీక్షను విడనాడకపోతే కండిషన్ అది. మీరు మళ్ళా మాస్టర్ మీరు నాకు చెప్పలేదండి, మాస్టర్ మీరు చెప్తే కదా, లేకపోతే నేను వచ్చానండి ఫలానా వాళ్ళు మీతో మాట్లాడడం లేదండి, నేను చెప్తున్నా కదా మీరు ఏం చేయాలో, ఇంకా ఇంకోటితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఆ ఫలానా వాళ్ళ వల్ల అనేటటువంటి ఆలోచన ఏదైతే వచ్చిందో అది అన్కైండ్ థాట్. ఎవ్వడు కూడా మీ జీవితాన్ని శాసించలేడు, అది అర్థం చేసుకోండి. మీరే మార్చుకోవాలి. ఈ చెప్తున్నటువంటి మాటలు మీకు ఆ ప్రేరణ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ గురుదేవుల యొక్క భూతం మీ నెతికెక్కిందని అర్థం. ఆయన ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 10, 10, 20, 30 తారీఖుల్లో ఆయన నెతికెక్కుతాడు. కానీ ఆ కరెక్ట్ ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోండి. దానికి ఈ డిస్కషన్ అంతా కూడా 5 నిమిషాలు. నేను చెప్పింది మీరు రిపీట్ చేసుకోండి, ఖాళీగా కూర్చోవద్దు. మీరు చెప్పిన 0.1, 0.2, 0.3, 0.4 మననం చేసుకోండి. నేర్చుకోండి ఆలోచించడం. ఎంటీ మైండ్ లో కూర్చోవద్దు. నేను ఛానల్లో కూర్చున్నాను. కూతురికి పెళ్లి చేయాలి, డబ్బు కావాలి. ఆ డబ్బు ఒకరోజులో ఖర్చు పెట్టేస్తాం. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అలంకరణకను, భోజనాలకను, దేనికను. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, కుటుంబం పెద్దది. డబ్బు సంపాదించుకోవటానికి పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలి. జాయిన్ అయ్యాడు, టైం లేదు కానీ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది వాడు? ఆ పార్ట్ టైం ఉద్యోగానికి ఎంత టైం ఆ ఉద్యోగంలో నేను ఉంటాను అని చెప్తాడో అంత టైం ఆ ఉద్యోగానికి ఇవ్వాలి. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి పని చేయాలి. దానికి కావలసినటువంటి టైంని తన జీవితం నుంచి పక్కకు పెట్టాలి. శ్రమ, ధనము, ప్రతిభ, టైం లేనటువంటి వాడు కూడా అవసరమైనప్పుడు ఎలాగో అలాగా టైం తీసుకుని అది చేస్తాడు. అంచేత మీలో ఎవ్వరూ కూడా నాకు వీలు పడదు, నాకు టైం లేదు అని మాత్రం అనవద్దు. ఖచ్చితంగా మీకు టైం దొరుకుతుంది. ఎలాగా ఏమిటి అనే దానికి కావాలంటే మీరు తర్వాత వేరుగా నాతో డిస్కస్ చేయవచ్చు. కానీ మీ పరిస్థితులు నాకు డిస్కస్ చేయగలనే మీకంటే బాగా అవడి తెలుస్తుంది వీలు ఎలా వస్తుందో. యూ హ్యావ్ టు టేక్ ద టైం. కార్యక్రమాలు అర్థమయ్యాయి కదా? స్వాధ్యాయ సత్సంగ చింతన మననలు మీ జీవితంలో ప్రవేశించాలి. జ్ఞాన యజ్ఞం కోసము పబ్లికేషన్ రింగ్ మనం ఎలా డెవలప్ చేయగలుగుతామో అలా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. పిచ్చి పిచ్చిగా మాత్రం మనం ఖర్చులు పెట్టము. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటాము, చూసుకుంటాము. అంశదానం అది ఇస్తున్నాం కదా, అంతే అంశదానం ఎలాగైనా ఖర్చు పెట్టేసుకోవచ్చు కాదు, కామన్ సెన్స్తో ఖర్చు పెట్టండి. స్వాధ్యాయం కొరకు నేను చెప్పినటువంటి అంశాలే మీరు చదువుకోండి. ఎందుకంటే గత కొన్ని జన్మలుగా మీరు నేను కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నాం. ఈ జీవితము మనకి లాస్ట్ ఛాన్స్. యుగసంధి కాలంలో మనకి లాస్ట్ ఛాన్స్. యుగసంధి కాలము 1750 నుంచి 2250 దాకా ఉంది. ఇప్పుడు మనం శరీరం కనుక ఇప్పుడు వదిలేస్తే మనం 700 సంవత్సరాల కంటే ముందు మళ్ళీ భూమికి రాము. అంటే మనం ఎంత ఆధ్యాత్మిక శక్తి సంపన్నమో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. బయట వెంకటేశ్వరుని చూస్తే, చివటం అమ్మని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? వాళ్ళ ప్రతిభ మనకి తెలియదు, అలాగే మీ ప్రతిభ మీకు తెలియటంలే. కానీ నా తరఫున మీరు ఇది గ్యారంటీగా తీసుకోండి, ఈసారి మీరు శరీరం వదిలితే అందులో మీలో చాలా మంది ఈ శరీరాన్ని 500 సంవత్సరాల వరకు వదలకపోవచ్చు. నా దృష్టి నేను డైరెక్ట్ గా చూసి చెప్తే ఆ స్థితి వస్తుంది. వైజాగ్ లో 600 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అందరూ చూసి ఉంటారు. సైనాపుల్ బాబా అని, శివానంద మహారాజ్ అని చెప్తూ ఉంటారు ఆయన. అది ఫోరన్నర్ అనమాట. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో మీరు జీవించదలుచుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు. అని ఆ చేంజ్ రాబోతోంది ప్రపంచంలో. 3 సంవత్సరాలలో మన ద్వారా ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఆ ద్వారానికి వచ్చినప్పుడు మీరు మీ జీవితాన్ని కొనసాగించదలుచుకుంటే కొనసాగించగలుగుతారు. లేదు అంటే మీరు బై ఛాన్స్ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ 700 సంవత్సరాల వరకు భూమి మీదకి రారు. అది కూడా మీ నీతే. అంతేత మీకు నెక్స్ట్ బర్త్ లో ఈ పని చేస్తాను అంటే అప్పుడు 2250 దాటిపోతుంది. కనుక ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్తున్నాను. ఈ లాస్ట్ ఛాన్స్ లో నా భర్త, నా ఆడబడుతు, నా అత్తో, నా పిల్లవాళ్ళు, వాళ్ల వల్ల ఇది నేను చేయలేను అనుకుంటే స్పిరిచువలిజం లో మాత్రము ఆ నియమం ఎప్పుడు అసాక్ష్యముగానే ఉంటుంది. మారగలి ఏంటి అంటే, మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. చాలా మంది పిలువబడతారు, చాలా మంది దానికి స్పందిస్తారు, కానీ చాలా తక్కువ మందికే ఆ విధమైనటువంటి జీవితం జీవించాలి అనేటటువంటి యావ ఏర్పడుతుంది. ఆ యావ ఏర్పడినటువంటి వ్యక్తుల్ని నేను చోట చేరుస్తున్నాను, నా కార్యక్రమం అది, అది అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు ఏ గురువు తరఫున మనం చేయటం లేదు. ఆ యావ ఏర్పడిపోయి నేను ఏదో చెయ్యాలి, నాకు అర్థమైంది అన్న వ్యక్తులందరినీ కూడా మనం ఈ 3 సంవత్సరాలలో ఒక చోట తీసుకురాబోతున్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట అంటే నా ఉద్దేశం ఫిజికల్ గా కాదు, రేపు వెబ్సైట్స్, ఈ టీవీలు, ఈ టెలికాన్ఫరెన్స్లు డెవలప్ అయిపోయినప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోగలుగుతారు. దానికి కావలసినటువంటి జ్ఞానము, పరిజ్ఞానము, ఆ నోహవ్ మనలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది ఉంది. ఈ టెలికాన్ఫరెన్స్లు అవి చేయడానికి ఒకవేళ లేకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనము డెవలప్ చేసుకోగలుగుతాం. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దీక్ష కార్యక్రమం కర్మకాండకు వస్తున్నాం. ఇది జ్ఞానకాండ. మీ జీవితం ఇలా మారాలి ఇంకా అని చెప్పాను నేను. ఇప్పుడు మీరు ఫిజికల్ గా ఈ జ్ఞానాన్ని మీరు నిలబెట్టుకోవటానికి, ఈ జ్ఞానానికి తగినటువంటి పరిస్థితులు ఏర్పడటానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి కర్మకాండకు వస్తున్నాను. నియమావళి మీరు ప్రింట్ చేశారే ఇందులో ఇందులో అందరికీ ఇది ఇచ్చారా? కళ్ళు చెప్పేయండి. ఇంకా ఈ కాగితం అందరికీ వచ్చిందా? నియమావళి పంచేమా? అది కూడా గుర్తుంచుకోండి అమ్మా, నియమావళి ముందే పంచేయండి. పంచేసే చెప్పేయండి. అందరికి ఇచ్చేయండి. ఒకవేళ సరిపోకపోతే పక్క పక్కన చూసుకోండి. అప్పుడు ఎవరికైనా మంచి నీళ్ళు కావాలంటే ఏమన్నా, ఎవరికి మంచి నీళ్ళు కావాలి కావాలి ఎవరికో, లేకపోతే నాకు దాహం అనిపించదు. లేకపోతే నాకు ఎందుకు అనిపిస్తుంది? ఏమ్మా సీత నువ్వు వెళ్ళి తీసుకొచ్చేమ్మా, తెలియదు కదా వీళ్ళకి, ప్రకాశ్ తెలియదు కదా, నాకు కావాలనిపించింది అంటే నాకు ఇష్టం వాళ్ళకి ఇచ్చినట్టు అవ్వదు. ఫిజికల్ గా మాత్రం అది కరెక్ట్ కదా. అందరికి అదే, అందరికి అదే కదా. చూడండి, ఆధ్యాత్మిక జగత్తులో మనం అందరము కలిసి ఒక నూతన అధ్యాయము ప్రారంభిస్తున్నాము. కబుర్లు మాత్రమే కాక మహాపురుషుల గురించి గురువుల యొక్క మానసిక వ్యధ తెలిసి ఉన్న మనము మన చేతనేంత ఎక్కువగా అంశదానము, సమయదానము, ప్రతిభాదానము చేయవలసి ఉన్నది. హిమాలయాలలో నేను పొందిన ప్రేరణ, మహాత్ముల అనుగ్రహము, గురుదేవుల నిర్దేశక ఆశీర్వాదముల మేరకు కింద పాటించే నియమాలను చూచా తప్పక పూర్తిగా పాటించే వారికి ఆహ్వానము. మీ మనస్సులు ఎలా మారాలో, మీరు ఏం చేయాలో అది ఇప్పుడు చెప్పాను కదా. దాన్ని తగినట్టు మీరు తర్వాత ప్రణాళిక వేసుకోండి. ఇంకా భౌతికమైనటువంటి కర్మకాండ మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో మొట్టమొదటి ఏంటి అంటే గురు పూజ చేసి గురునామము రోజుకు 12 మాలలు చేయాలి. ఆ దీక్ష ఇది గాయత్రి లలిత భాగవతం గ్రూప్ కి వర్తించదు. వాళ్ళంతా అది చేసుకుంటారంటే ఆ 2 గంటల పాటు చేసుకుంటారు. 2 గంటలు కూడా చేసుకోలేమంటే 1 గంట అయినా చేసుకోండి. 1 గంట కూడా చేసుకోలేమంటే వచ్చి దండం పెట్టి వెళ్ళిపోమనండి. ఏంటని చిన్న పూజ, పిల్లల్ని లైన్ లో పడేయటానికి చేసేది అది. మీరు చేస్తే మీరు లైన్ లో ఉన్నాం అనుకోకండి, ఎన్ని జన్మలు మీరు ఈ నమస్కారాలు పెట్టు కూర్చుంటారు గురువుకి. మీరు గురువులుగా మారాలి. మీ యొక్క చేతనత్వము శ్రీరామ సినిమా ఆచార్య కంటే 100 రెట్లు ఎక్కువ అవ్వాలి. నేను చూసి చెప్తున్నాను, అంతేత అంత చూపిస్తారేమో అనిపిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో 3 సంవత్సరాల తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య ఒక ప్రశ్న అనిపిస్తాడు. ఐన్స్టీన్ న్యూటన్ ముందు ఏమనిపిస్తున్నాడు? చాలా గొప్పవాడు అనిపించుతానే. న్యూటన్ అంతకంటే ముందు వాళ్ళ ముందు గొప్పవాడు అనిపించుతానే. కానీ ఎందుకు గొప్పవాడు అయ్యాడు? నేను వచ్చాకానే న్యూటన్ అంటాడు, ఐఎమ్ ఏ డాగ్, నేను పుట్టివాడిని మరుగుద్దుని, కానీ నేను రాక్షసుల భుజస్కంధాల మీద నిలుతున్నాను కనుక వాళ్ళకంటే పుడుక కనిపిస్తున్నాను. మనం శ్రీరామ శర్మ ఆచార్య భుజస్కంధాల మీద ఎక్కుతాం కనుక ఖచ్చితంగా ఆయన కంటే పుడుక కనిపిస్తుంది. శుద్ధి సాయి సత్యసాయి మీద ఎక్కారనుకోండి, వాళ్ళకంటే వాళ్ళు మన మీద ఎక్కడం కాదు, రివర్స్, మనం వాళ్ళ మీద ఎక్కుతాం. అంటే ఏంటి, వాళ్ళు మోసుకు పోతూ ఉంటే ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఇది ఈ గాయత్రి లలిత భాగవతం గ్రూప్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు,
అది చేసుకోండి చాలు, గాయత్రి చేసుకోండి చాలు, మీకు ఏంటంటే సమయ అంశదానాలు తీసుకోండి.
ఇందాక మన సమయ అంశదానాలు ఎలాగో ఎలా తీసుకో చేయకుండా సిక్స్టిజంకి చెప్పడం, నేను నిన్న చేస్తే మళ్ళా ప్రమాదం అని చెప్పే కదా, మనం అలా విదిగాం, ఇప్పుడు ఈ స్థితికి వచ్చాం, ఈ దీక్ష తీసుకునేటటువంటి సాహసాన్ని మనం చూపిస్తున్నాం. మనం ఏం చేయాలి అంటే గురు పూజ చేసి, గురు పూజ ఎలా చేయాలి, దానికి కావాల్సినటువంటి ఇది ఏంటి అన్నది మీకు అందుతుంది త్వరలో. అంతవరకు మీకు తెలిసిన గురు పూజ మీరు చేసుకోండి. గురు గీత అని ఒక పుస్తకం ఉంది, మలయాళ స్వామి రాసింది, ఆ బుక్ లో మొదట 5-6 పేజీలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంతవరకు ఆ విధంగా గురు పూజ కర్మకాండ చేయవలసిందే. నేను మానసికంగా చేస్తున్నాను మాస్టర్, పువ్వులు పెట్టను, దూపం వెలిగించను, దీపం వెలిగించను, చూసారు, నేను మానసికంగా ఆపరేషన్ చేపిస్తున్నాను అన్నాడు అనుకో సర్జన్, బలం ఉంటుంది కదా. కానీ వాడు మానసికంగా ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాతే మీకు ఫిజికల్ గా ఆపరేషన్ చేయాలి. ముందు వాడికి ఇంటెలెక్చువల్ గా ఐడియా లేకుండా ఎలా చేయాలో తెలియకుండా భౌతికంగా చేయలేడు. అంతవరకు జ్ఞానం అవసరమే. కానీ జ్ఞానం అయిపోయిన తర్వాత ఇంకా నేను మానసికంగానే చేస్తాను అంటే ఆ సర్జన్ పరిస్థితి అవుతుంది, ఆ పేషెంట్ పరిస్థితి అవుతుంది. మనం అదే చేసాం. మనలో మార్పు రాకపోవటానికి కారణం ఏంటి అంటే అవగాహన చేసుకున్నటువంటి దాన్ని కర్మకాండగా మార్చలేదు. దయ్యంగా తప్పు ఇంకేత ఇవాళ నుంచి మనం ఈ గురు పూజ చేస్తాం. ఇవాళ నుంచి గురు పూజ చేయటంలో అంతరాధము. ఇవాళ మనం సంస్కార మహోత్సవం చేస్తున్నప్పుడు గురు పూజ చేస్తాం మనం. ఆ గురు పూజ సంస్కార మహోత్సవంలోనే అలా చేసుకుంటాం మనం. తర్వాత మీరు ఇళ్ల దగ్గర గురు పూజ మాత్రమే చేస్తారు తప్ప సంస్కార మహోత్సవ కర్మకాండ చేయొద్దు. క్లియర్? ఆ గురు పూజ షోడశోపచార పూజ పరిస్థితిగా చేసేసుకున్న తర్వాత 12 మాలలు గురువు యొక్క నామాన్ని మీరు చేయాలి. ఇది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం. ఎవరు ఇది చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా గురువు కంటే గొప్పవాడు అయిపోతారు. ఎందుకంటే గురువు యొక్క నామమే గురువు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ సైన్స్ రాబోయేటటువంటి రోజుల్లో వస్తుంది. అనేక క్యూర్స్, అనేక రోగ నివారణలు వాక్ ద్వారానే జరిగిపోతాయి. చాలా మంది గురువుల దగ్గర చాలా మందికి అనుభవం ఏంటి అంటే ఆ గురువుకి వాళ్ళ బాధ చెప్పుకుంటే ఆ బాధ పోతుంది. మందు పేరు చెప్పిన ఆ గురువు ఆ మందు వేసుకోరు చాలా మంది, అయినా పోయిందంటారు. తర్వాత తర్వాత ఏ స్థితికి వస్తారు అంటే చెప్పేస్తే చాలే, గురువు మందు పేరు చెప్పాడు కనుక వేసుకోను అంటారు. ఆయన చెప్పాక వేసుకోకపోవడం తప్పు, మరి అది గుర్తుంది. ఇందాక నేను చెప్పినట్టే మానసికంగా కొంచెం ఆ మార్పు తెచ్చుకోండి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ హాస్పిటల్స్ అన్ని కూడా టౌన్ హాస్పిటల్స్, లైట్ హాస్పిటల్స్ అవుతాయి రాబోయేటటువంటి రోజుల్లో. అప్పుడు లేసర్ బీమ్తో దృష్టి దోషాన్ని సవరించిస్తున్నారు, కళ్ళజోడు అవసరం ఉండదు. ఇంకా చాలా చోట్ల అప్పుడే జరుగుతున్నాయి ఆపరేషన్స్, తెలుసునే కదా, ఇంకా తెలీదా, ఇంకా కళ్ళజోడు అవసరం ఉండదు. దృష్టి దోషం ఉంది అంటే మీరు లైట్ కరెక్ట్ చేసుకుంటే లేసర్ బీమ్తో దృష్టి కరెక్ట్ అయిపోతుంది. కానీ దృష్టి కరెక్ట్ అవటం అంటే ఏంటి, జీవించే విధానం కరెక్ట్ అవటమే కదా దృష్టికోణం. అంటే గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడిగా. ఇంకా ఈ సింక్రనైజేషన్ 3-4 ఏళ్లలో చాలా అద్భుతంగా జరగబోతున్నది. దానంతటికీ బేసిస్ ఏంటంటే గురునామం. దాని విలువ మీరు తగ్గించుకోకండి. కుళ్ళిపోయినటువంటి పంది మాంసాన్ని, కుక్క మాంసాన్ని గురునామము పిండి వంటలుగా మార్చేసింది. కథలు కాదని మీకు తెలుసు కదా ఇది. ఇవన్నీ కూడా హైపర్బోల్స్ ఏం కాదు, నిజంగానే దొరుకుతాయి. గురునామం మీద మీరు గురునామాన్ని అలా ఉపయోగించుకుని ఎవరు అక్కడ మన వీరబ్రహ్మ గారి యొక్క మీకు దండం పెట్టను అంటాడు. నువ్వు పెట్టకపోతే ఎట్లా అంటాడు ఆ నవాబు, నేను నా గురువు ఒక్కరికే దండం పెడతాను, మిగతా వాళ్ళకి దండం పెడితే కుప్పలు అంటుకుంటాయి అన్నట్టు. ఏమవుతుంది అన్నట్టు తెలుసా మీకు ఏం జరిగింది? ఒక ఆయన ఒక పంట తీసుకురా ఇక్కడ చూడు ఏమవుతుందో, నేను దండం పెడతాయి అన్నట్టు బ్లాస్ట్ అయిపోయింది. గురువు యొక్క నామంతో బండను కూడా బ్లాస్ట్ చేయొచ్చు, బండల్ని కూడా నీళ్ల మీద తేల్చవచ్చు రామనామంలో జరిగిందని. మరి మేము చేయలేకపోతున్నామండి, మీరు ఆహార నియమాలు పాటిస్తేనే అది జరుగుతుంది. మనస్సు మారాలి అంటే ఆహార నియమాలు పాటించాలి, దానికే ఈ స్థితి కండిషన్. కానీ ఇది స్థితి కాదు అసలు. యాక్చువల్ గా నాకు అక్కడ చూపించబడి చెప్పబడింది ఏంటంటే 3 రోజుల పాటు తులసి తీర్థంతో ఉండను. అలా ఉన్నాడు పాలకరంటనేటువంటి ఒక వ్యక్తి, చర్చ్ సీక్రెట్ ఇండియాలో అలా ఉండటం వల్ల అతనికి మహాగురువుల దర్శనం ఎలా అయిందో అందులో రాస్తాడు. మీకు వీలవుతే ఆ బుక్ చదవండి, చర్చ్ సీక్రెట్ ఈజిప్ట్. ఈజిప్ట్ లో పిరమిడ్ లోకి ప్రవేశిస్తాడు. ఆ పిరమిడ్ లోకి ప్రవేశించడానికి ముందు 3 రోజులు అతను తులసి తీర్థం మీదే ఉంటాడు. అంతే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ శిక్షణ నియమాలు ఎందుకంటే ఆ గురువుల యొక్క అనుగ్రహం మనకి రావాలి అంటే మన మనస్సు కరెక్ట్ గా ఉండాలి. తులసిలో ఆ పవిత్రత ఉంది కనుక ప్రతి ఇళ్లలో కూడా తులసి ఉంచుకోమనేది. ఇంకా మన ఇళ్లలో ఏదో క్యాసెట్ అయిపోయింది తీసుకోండి. ఎక్కడ ఇది ఇప్పుడు ఇస్తున్నటువంటి టిప్స్ నేను మళ్ళా మీరు వేరుగా చెప్పలేదు మాస్టారు, ప్రతి మా ఇంట్లో తులసి ఉండాలి అని అంతేత పెట్టుకోలేదు అనొద్దు. చెప్పిన ప్రతి మాట కూడా ఈజ్ అన్ ఆర్డర్. ప్రతి టిప్ ప్రాక్టికల్ క్లాస్ లో లెక్చర్ చెప్తూ ఉంటే ప్రతిదీ అవసరమే తప్ప అండర్లైన్ వెరీ ఇంపార్టెంట్ అన్నదే పాటిస్తానండి. మిగతా టిప్స్ పాటించడం అంటే ఎక్స్పెరిమెంట్ జరగదు. కొంచెం కామన్ సెన్స్ ఎందుకో ఆధ్యాత్మిక జగత్తులో పోయింది, అందుకని ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. గురునామము మీ జీవితాలలో అద్భుతమైనటువంటి మ్యాజిక్. ఆ గురువు ఎవరైనా కావచ్చు, నామాన్ని ఉపయోగించుకునేటటువంటి వాడు గొప్పవాడు అయిపోయాడు, ఆ గురువు మామూలుగానే ఉండిపోతాడు. చాలాసార్లు శంకరాచార్య వారి గురువు పేరు చాలా మంది తెలియదు, తెలుసా? గోవింద్ కాదా, గౌడపాదాచార్యులు ఆయన గురువు. అందుకే చెప్తాను ఏంటంటే ఈజ్ ద వెరీ ఆర్డినరీ మ్యాన్, కానీ ఆయన నామాన్ని ఉపయోగించి ఇంత గొప్పవాడైపోయాడు. ఇంకేంటంటే సత్య బ్రహ్మ సౌండ్లో ట్రమండస్ ఎనర్జీ ఉంది. అది ఎవరి నామం అయినా మీ నామానికి ఆ ఎనర్జీ ఉంది. రేపు మీరు గురువులు అయినప్పుడు మీ నామం అంత ఎనర్జెటిక్గాను పనిచేస్తుంది. 3 ఏళ్ల తర్వాత జరగబోయేది మీ భవితవ్యత అదే. మీరు దానికి ప్రూనప్ చేసుకుంటే కాదండి మా ఇంట్లో వాళ్ళ పెర్మిషన్ తీసుకోవాలి అవ్వదు. ఒక అద్భుతాన్ని సాధించదలుచుకుంటే రివోల్ట్ ఈజ్ ఎసెన్షియల్, అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఆ దానికి తగిన సాహసం మీకు గురునామం వల్ల వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా ఎదిగిన వాళ్ళే. నేను 6 గురువులను సెలెక్ట్ చేశాను, వాళ్లే గురువులని నేను అంటలేదు. మీకు నచ్చిన ఏ గురునామైనా మీరు చేసుకోవచ్చు. ఈ గురునామం మీకు నచ్చింది ఆయన పేరు చెప్పటం గురుదేవాయనం అని అంటాం, అది మెయిన్. క్లియర్ గా ఉంది కదా? ఇందులో ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా అక్కర్లేదు కదా? ఇంకొంతమందికి మీరు కొంచెం భావాన్ని పరిపుష్టత చేసుకోగలిగితే గురుదేవాయనం అని కూడా అనక్కర్లే. శ్రీరామ్ 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 అంటే రాముడు గురువే మనిషేగా, వెంకటేశ్వరాయ 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 అంటే నామం చాలు. నామానికి ముందు వెనక తోక పెట్టక్కర్లేదు. అరవిందో 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 కానీ సివివిని గురునామంగా తీసుకున్నటువంటి వాళ్ళకి 12 మాలలు చేయక్కర్లేదు. ఇది బాగుంది మాస్టారు, అందరం సివి అనుకుంటే అనుకోండి ఏం పర్వాలేదు. ఈసే గారు అదే చేశారు, సివివి నామాన్ని 3 సార్లు చేయించి ఆయన అంత గొప్పవాడేది. మరి మేము చేస్తున్నాం మాస్టారు మేము అవలేదు అంటే ఆయన మీరు స్వాధ్యాయ సత్సంగ చింతన మనల్ని చేయలేదు, ఈసే గారు చేశాడు. అంతే తేడా, అంతే తేడా. నామంలో ఈక్వల్లీ పవర్ఫుల్. ఇంతటా అక్కడ అయితే అక్కడ ప్రేయర్ ఖచ్చితంగా 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి నమస్కారం మాస్టర్ 3 సార్లు అనుకుంటే సరిపోతుంది. బ్లావెట్స్కి నామం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు బ్లావెట్స్కి అనక్కర్లేదు. మీరు శ్రీ మాతృసత్తాయి నమ శ్రీ మాతృసత్త, ఎందుకంటే మనకి ఆ పేరు కంటే ఈ పేరు ఎక్కువ రుచికరంగా ఉంటుంది అని. అంతకంటే ఇంకేం లేదు. బ్లావెట్స్కి అంటే మనకి హిందువులం కదా, మనకి అనుగుణ్యంగా ఉన్నటువంటి దాన్ని మనం ఎన్నుకుంటున్నాం అంటే. కానీ బ్లావెట్స్కి అంటే ఆ పవర్ రాదా గ్యారంటీగా వస్తుంది. విశాఖ సొసైటీలో యానిపెట్టి వాళ్ళకి ఆమె నామంతోనే వస్తుంది. అరవిందో డైరెక్ట్ అరవిందో అరవిందో అనుకుంటూ ఉండొచ్చు. రామకృష్ణ పరమహంస ఓం నమో భగవతే రామకృష్ణాయ అనుకోవచ్చు, శ్రీరామకృష్ణ అనుకోవచ్చు. శ్రీరామ శర్మ ఆచార్య, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవాయ నమో అనుకోవచ్చు, శ్రీరామ శర్మ ఆచార్య అనుకోవచ్చు. తిండి మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్స్ పూర్తి చేసుకోవటానికి ట్రై చేయండి. మార్నింగ్స్ మా కుటుంబంలో ఇద్దరుదండి ఇద్దరే ఉండండి, ఇది తెరవకండి. లాంటి వాడు దేనికి ఇచ్చినా కూడా తెలియదండి, మరి శరీరం చుట్టూ పుట్టలుగా పెరిగిపోవటానికి ఎన్ని వందల ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది కదలకుండా అలా కూర్చుండిపోయి తన చేతనత్వంలో పరిపూర్ణమైనటువంటి మార్పు వచ్చేసింది. ఇంకా నేను ఆ లోవర్ వైబ్రేషన్ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములకు నేను స్పందించను అని ఎప్పుడైతే పరిపూర్ణంగా అతను అర్థం చేసుకుని అలా జీవించగలను అని తెలుసుకున్నాడో అప్పుడు అతని దీక్ష పూర్తి అయినది. అంతేత నారదు లాంటి వాడు దీక్ష ఇచ్చినా కూడా మనం తపస్సులు చేసుకోవాల్సిందే. కానీ మరి దీక్ష కార్యక్రమంలో మీకు చెప్పబడేది అందివ్వబడేది మీకు తెలియకుండా ఆత్మిక శక్తి ఇవ్వబడేది ఎలా ఉంటుంది అంటే ఈ విధమైనటువంటి చేతనత్వం మీలో రావాలి అని వివరించి ఆ మార్పులు రావటానికి మీరు తీసుకోవాల్సినటువంటి నియమాలు సింపుల్ గా ప్రాక్టీస్ చేయించి ఇంకా ఈ జీవితాంతము మీరు ఆ స్థాయికి రానంత వరకు కూడా ఇదే విధంగా జీవిస్తాము అనేటటువంటి ఒక అవగాహన మీకు ఈ 2 గంటల కార్యక్రమంలో ఇవ్వబడుతుంది. ఇంకొక దీక్ష అంటే ఓ మంత్రం మాత్రమే ఇవ్వటం కాదు, ఆ మంత్రంతో పాటు స్వాధ్యాయ సత్సంగ ఆలోచన మననము చేసుకునేటటువంటి ప్రక్రియ మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఈ దీక్ష కార్యక్రమంలో మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వబడుతుంది. అందువల్ల ప్రతి దీక్ష కార్యక్రమంలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు, వీలైతే దూరంగా ఉన్నవాళ్ళైనా కూడా ప్రతి దీక్ష కార్యక్రమానికి అటెండ్ అవటం అనేది ఒక రూల్ లాగా పెట్టుకోండి. కానీ వీలుంటే ఇదైతే ఇంపార్టెంట్, దీని తర్వాత మీరు ప్రతి దీక్ష కార్యక్రమానికి వస్తే లాభం ఏమవుతుందంటే జరుగుతూ ఉన్నటువంటి చేతనత్వంలో మార్పులు మీకు అర్థమవుతాయి. ఇందులో మొదటి దీక్ష మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 10, 20, 30 తారీఖుల్లో నాకు వీలున్న ప్రతి దీక్షకి అటెండ్ అవుతాను. ఇది మొదటి దీక్ష మీరు తీసుకుంటున్నది. ఇక్కడ ఆపరేటింగ్ వర్డ్ ఏంటి అంటే వీలున్నది అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే నెలకి జరిగే 3 కార్యక్రమాల్లో ప్రతిసారి రావటం అనేది 3 సంవత్సరాల పాటు ఎవరికైనా సంభవం కాదు. కానీ దీని అర్థం వీలు లేకపోతే అని తప్ప, వీలున్నా కూడా బతకించి మానకండి. ఇది మొదటి రూల్. ప్రతి నెల ఈ 3 సంవత్సరాల పాటు అంటే 2004, 2005, 2006 గురు పూర్ణిమ వరకు కూడా ఈ దీక్షా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ దీక్షా కార్యక్రమాలు జరపడంలో చాలా ప్రముఖమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే గురువుల యొక్క కోరికలో గత 6,000 సంవత్సరాల నుంచి ఈ దీక్షా కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇవ్వబట్టలేదు ఈ దీక్షా కార్యక్రమాలు. ఇక్కడ మనం చేసుకుంటున్నటువంటి దీక్షా కార్యక్రమాలు శ్రీకృష్ణుడు కంటే ముందు 6,000 సంవత్సరాల కిందట ఫ్రీ మ్యాసనరీ అనేటటువంటి ఒక సంస్థ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. శ్రీకృష్ణుడు ఆ సంస్థలో మెంబర్. ఈనాడు కూడా వివేకానంద ఇలాంటి కొంతమంది మహనీయులు ఆ సంస్థలో మెంబరు. రాజగోపాలాచారి, నెహ్రూ ఇలాంటి వాళ్ళు ఆ సంస్థలో మెంబర్షిప్ అడిగారు, ఇవ్వబడదు అని చెప్పబడింది. ఇప్పుడు ఆ సంస్థ పనిచేస్తుంది. కానీ ఆ సంస్థ నియమాలు ఏంటి అంటే దీక్షలో చెప్పబడినటువంటి విధానాన్ని మీరు ఇతరులకు చెప్పకూడదు. మీరు ఇతరులకు చెప్తే సముద్రంలోకి తీసుకెళ్లి సముద్ర గర్భంలో 2 మైళ్ళ లోతున తవ్వి అందులో వాడిని కూర్చోబెట్టేసేవారు. అంత సీరియస్గా ఉండేది ఆ దీక్ష. అందువల్ల శ్రీకృష్ణుడు, రామానుజాచార్యులు, వివేకానంద మొదలగు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆ సాధన నుంచి బయటకు వచ్చారు, మనకి లభించారు, మానవ జాతికి మార్గదర్శనం చేశారు. నేను జరుపుతున్నటువంటి కార్యక్రమాలలో ఆ దీక్షా కార్యక్రమాలు పబ్లిక్ చేస్తున్నాను, కానీ ఆ దీక్షా కార్యక్రమము కాదు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి దీక్షను మనం తట్టుకోలేము, కానీ ప్రాసెస్ ఇదే. అంచేత మెల్లిమెల్లిగా ఒక దీక్ష తర్వాత ఇంకొక దీక్ష దృష్టికోణంలోనూ మారుతుంది, ఇచ్చే విధానంలోనూ మారుతుంది, మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా మారుతూ ఉంటాయి ప్రతి దీక్షలో. అంచేత రెండవ దీక్ష మీరు ఇంకోటి తీసుకోబోతున్నారు. మొదటి దీక్ష ఏం చెప్పాను లోపల నాతో పాటు మనసులో లోపలే అనుకోండి, ప్రతి నెల అది 20-30 తారీఖులలో ఏ ఊళ్ళో దీక్ష జరుగుతున్నా ఆ దీక్షకి హాజరవుతాను. కండిషన్ వీలుంటే ఉద్యోగ ధర్మంలో కానీ అనేక రకాలుగా ప్రతి నెల 3 రోజులు అలా రాలేదు. ఇంకేత దానికి రైడర్ ఒకటి ఇస్తున్నాను నేను మీకు, ఏంటంటే మీ ఊళ్ళోంచి కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి ఊళ్ళోంచి కానీ ఒక వ్యక్తిని పంపించుకోండి. అతను ఆ దీక్ష కార్యక్రమం అటెండ్ అయ్యి మీరు చెప్తాడు ఏం చెప్పారు, మార్చారు, కొత్త మార్పులు ఏమొచ్చాయని. ఇది మీరు ఎప్పుడైతే చెయ్యరో 3 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మీరు దీక్ష తీసుకున్నటువంటి దీక్ష ఆబ్సొలేట్ అయిపోతుంది. ఉపయోగపడుతుంది నేను చెప్పటం లే, మీరు దీక్ష కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ రూల్స్ కానీ. అంచేత ఈ దీక్ష తీసుకున్న తర్వాత నేను రాలేకపోతే ఈ దీక్ష వేస్ట్ అవుతుందా, వేస్ట్ అవ్వదు, మీరు ఇదే రాజ్యంలో కొనసాగుతారు తప్ప ఇంకా ఉచితమైనటువంటి మార్పులు మీకు అందుబాటులోకి ఉండవు. ఈ రెండు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అర్థం అవటం లేదు మీకు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటి, వీలైనన్ని చోట్లకి ప్రతి దీక్ష కార్యక్రమానికి వస్తాము. ఎందుకు వస్తాము? ఆ రోజు ఆ దీక్ష కార్యక్రమంలో చెప్తున్నది నేను అయినా కూడా మీకు హిమాలయాలలో ఉన్నటువంటి గురుసత్తానికి ఒక విశేషమైనటువంటి శక్తి ప్రవాహం వచ్చింది. దానికోసం మిమ్మల్ని ఈ నియమాలు పెట్టేది, ఆహార నియమాలు కరెక్ట్ గా లేకపోతే ఆ శక్తి ప్రవాహం మీకు దిగటం దిగుతుంది కానీ అస్ట్ అయిపోతుంది. అందుకోసం ఆ రూల్స్ పెట్టింది. ఆ నియమాలు పాటించినటువంటి వాళ్ళు ఆ దరిదాపుల్లో కూడా ఉండవద్దు అని నేను చెప్తూ ఉంటాను. ఈ 2 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి కదా. నెంబర్ 1, ప్రతి నెల 10-20-30 తారీఖులలో ఇవ్వబడుతున్నటువంటి దీక్షా కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరవుతూ ఉండాలి. కండిషన్, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, కుటుంబ పరిస్థితుల్లో బాధ్యతలు ఉన్న వాళ్ళకి ఎగ్జెంప్షన్. మాకేమీ లేదండి, ఆ రోజు టీవీలో మంచి పిక్చర్ ప్రోగ్రామ్ వస్తుంది కనుక ఆల్రెడీ నేను దీక్ష తీసేసుకున్నాను కనుక నేను రాలేదు అంటే ఒప్పుకోను. ఈ ఒప్పుకోను అనేది నేను కాదు, మీ యొక్క అంతరాత్మ గురించి చెప్తున్నాను నేను. ఇదంతా కూడా సెల్ఫ్ డిసిప్లినే తప్ప బయట ఎవడో కర్ర పట్టుదని మీకు చేయదు. రెండోది ఏం చెప్పాను, న్యాచురల్లీ అందరూ రాలేరు కనుక ఒక ఊళ్ళో లేకపోతే చుట్టుపక్కల ఊళ్ళో మీరు ఒకళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసి స్టాక్స్కి ఎంత అందాలి. పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా షేర్ హోల్డర్ రాలేకపోతే వాడి బదులు ఎవరినైనా పంపించవచ్చు వాడు, మీరు అదే అర్థం చేసుకోండి. అలాగే మీరు ఎవరినైనా పంపించవచ్చు కానీ ప్రాక్సీ ఎవరు ఇక్కడ దీక్ష తీసుకున్నవాడై ఉండాలి. ఈ 2 కార్యక్రమాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తున్న తర్వాత దీక్ష యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. దీక్ష 4 కార్యక్రమాలు మనం చేపట్టడానికి చేసుకుంటాం. దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి స్వాధ్యాయ సత్సంగా, కళ్ళు మూసుకుని వినండి, కళ్ళు తెరవద్దు, స్వాధ్యాయ సత్సంగ చింతన ఆలోచన, చింతన అన్న ఆలోచన అన్న ఒకటే మననము. ఇవి 4 కార్యక్రమాలు మీరు ఎలా చేయాలో నేర్చుకోవాలి. స్వాధ్యాయము గురు ప్రణాళికను అతి స్పష్టంగా మనకి చెప్పగలిగేటటువంటి పుస్తకాన్ని చదువుకుంటాము. మేము భగవద్గీతను చదువుతున్నాం మాస్టర్, మేము భాగవతాన్ని చదువుతున్నాం మాస్టర్, మేము రామాయణాన్ని చదువుతున్నాం మాస్టర్. గురు ప్రణాళిక అది చెప్పటం లేదు, విశ్వ ప్రణాళిక అది చెప్పటం లేదు. కనుక ప్లస్ 5000 సంవత్సరాల కిందట రాసినటువంటి పుస్తకాలలో 5000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ప్రణాళిక స్పష్టంగా ఉంటుంది తప్ప 5000 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ప్రణాళిక సూచనాప్రాయంగా ఉంటుంది తప్ప స్పష్టంగా ఉండదు. కనుక ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు సమయ అంశ ప్రతిఫల దానాలు దేనికి వినియోగించాలి అంటే ఈ గురు పరంపర, విశ్వ ప్రణాళిక, అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి పుస్తకాలను ప్రపంచానికి మానవ జాతికి అందించాలి టెక్స్ట్ బుక్స్ లాగా. ఇదే మీరు తీసుకునేటటువంటి దీక్షలో మూడోది. స్వాధ్యాయ సత్సంగ ఆలోచనల మనల కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ స్వాధ్యాయ సత్సంగ ఆలోచన మననములు కరెక్ట్ గా జరగటానికి వీలైనటువంటి పుస్తకాలను బయటకు తీసుకురావాలి. ఇక్కడ గురు పరంపర మీ నుంచి ఏమి కోరుకుంటుందో, ముఖ్యముగా నేను మీ నుంచి ఏమి కోరుకుంటున్నానో మీరు చాలా స్పష్టంగా దీక్ష తీసుకోండి. ఇది అర్థం చేసుకోండి దీక్షని. దీక్ష తీసుకున్న తర్వాత మన జీవితంలో 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉండాలి. స్వాధ్యాయము, సత్సంగము, ఆలోచనలు లేకపోతే తీవ్రముగా ఆలోచించుట, 3, 4 మననము. దాన్ని చింతన మననము అని సంస్కృతంలో అంటాం. మనం ఆ చింతన మనన అనే మాటలే వాడుకున్నాం. అంతేత స్వాధ్యాయ సత్సంగ చింతన మనన కార్యక్రమాలు ప్రతిరోజు మీ కార్యక్రమంలో మీరు భోజనం ఎలా తీసుకుంటున్నారో అలా అవ్వాలి. నాకు స్వాధ్యాయం చేయడానికి వీలు పడలేదు మాస్టారు, సత్సంగం చేయడానికి వీలు పడలేదు మాస్టారు, చింతన చేయడానికి వీలు పడలేదు మాస్టారు, మననం చేసుకోవటానికి వీలు పడలేదు మాస్టారు అంటే మీ యొక్క ఈ దీక్ష అసంపూర్ణ దీక్ష అవుతుంది. దీంట్లో భాగంగా మీరు జ్వాలాకుల మహర్షి, ఎడ్గర్ కేసీ, పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క పుస్తకాలను ఎంత తొందరగా మనం మానవ జాతికి అందజేయగలిగితే అంత మంచిది. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. ఆ పుస్తకాలన్నీ కూడా వాళ్ళు చాలా పెద్ద పెద్ద పుస్తకాలుగా రాశారు. రాయటమే కాకుండా వాళ్ళ భాష ప్రాబ్లమాటిక్ గా ఉంది. మనకు ఒక పట్టాన్ని అర్థం కాదు, గురువు గారి హిందీ అయినా జ్వాలాపూర్ యొక్క ఇంగ్లీష్ అయినా. అందుకోసం మనం ఏం చేయాలి, ఆ పుస్తకాలను ఎబ్రిడ్జ్ చేసుకోవాలి. ఎబ్రిడ్జ్ చేసుకున్న తర్వాత ఆ పుస్తకాలను 3 భాషల్లోనూ మనము అందుబాటులోకి తీసుకురావాలి. ఇంగ్లీష్ వెర్షన్, హిందీ వెర్షన్, తెలుగు వెర్షన్. ఈ దీక్షల యొక్క ముఖ్య ప్రణాళిక జ్ఞానయజ్ఞము, అది గుర్తుంచుకోండి. మిగతా దీక్షలకి, మనం తీసుకునేటటువంటి దీక్షలకి, హిమాలయాల నుంచి నేను ప్రేరణ పొంది వచ్చి చెప్పేటటువంటి దీక్షల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి, ఈ విశ్వ ప్రణాళిక పరిణామ క్రమాన్ని సుస్పష్టంగా మానవ జాతికి అందజేసేటటువంటి విషయాలను, పుస్తకాలను, ప్యాంప్లెట్లను, మీ ఇష్టం క్యాసెట్స్ ని, వీడియో క్యాసెట్స్ తయారు చేయబడి వీడియో క్యాసెట్స్, ఇదంతా కూడా మనము జ్ఞానయజ్ఞాన్ని మానవ జాతికి అందించటానికి దీక్ష తీసుకుంటున్నాం. ఈ దీక్ష యొక్క అతి సుస్పష్టమైనటువంటి పరిణామము 3 సంవత్సరాల తర్వాత 2006 గురు పూర్ణిమ నాడు జరిగేటటువంటి మహాపూర్ణాహుతిలో మనం తెలుసుకుంటాం. అది లక్ష్యం మంది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ గా జరిగేటటువంటి, కన్యాకుమారి దగ్గర జరిగేటటువంటి అశ్వమేధ యజ్ఞం దానికంటే 1 సంవత్సరం ముందు జరిగిపోతుంది, 2005. దాని తర్వాత పూర్ణాహుతి అనమాట. అంటే ఒక విధంగా ఇప్పటి నుంచి మనం వేసుకుంటున్నటువంటి ప్రణాళిక, గురుదేవులు చేసినటువంటి అశ్వమేధ యజ్ఞ పరంపరల యొక్క పూర్ణాహుతి అవుతుంది. దాని ఆ పవర్ అర్థం చేసుకోండి, దాని శక్తి అర్థం చేసుకోండి. మీరు అది దీక్షలో నేను మిమ్మల్ని ముందే వచ్చి కూర్చుని అర్థం చేసుకోమని చెప్పేది. మంత్రం చెప్పటము చాలా సులభం, కానీ మంత్రం వెనకాతలు ఉన్నటువంటి భావాలు నియమాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇంచేత అనేక సార్లు చెప్పినా మళ్ళీ ఏదేదో అనుమానాలు వస్తాయి, కనుక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తున్నాను నేను. నెంబర్ వన్, 10, 20, 30 తారీఖులలో ప్రతి నెల 2006 వరకు జరిగేటటువంటి ఈ ఆంశిక పూర్ణాహుతి కార్యక్రమాలలో ప్రతి ఒక్కళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు అటెండ్ అవడానికి ప్రయత్నించండి. వీలు లేకపోతే అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు ఆ దీక్షలో నేను చెప్పినటువంటి క్యాసెట్ని విని వాళ్ళు నోట్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ వినాలి అనేటటువంటి నియమం పెట్టుకోండి. మూడవది ఏం చెప్పాను, స్వాధ్యాయ సత్సంగ చింతన మనన కార్యక్రమాలు ఈ రోజు నుంచి మన జీవితంలో ఒక అభిన్న అంగములుగా మారిపోతాయి. మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాము, నిద్ర లేవగానే కాఫీ కావాలని ఎలా అనిపిస్తుందో, ఈ నాలుగు కార్యక్రమాలు రాత్రి పడుకునే లోపల జరిగిపోవాలి. స్వాధ్యాయము, సత్సంగము, చింతన, మనన. దీనికి కావలసినటువంటి బుక్స్ మనం ప్రింట్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. అంతవరకు మీరు ఏం చేస్తారు, మహానుభావులు రాసినటువంటి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. సత్సంగము అంటే మహానుభావులతో కలిసి ఉండటం. ఒక అతి గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి గడ్డం ఎలా ఉంది, గడ్డానికి వాడు రంగు వేసుకుంటాడా వేసుకోడా, వాడు పాద పూజ చేయించుకోవటానికి ఎంత డబ్బు తీసుకుంటున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, డబ్బున్న వాళ్ళతో అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు, నేను డబ్బు ఇవ్వలేదు కనుక అసలు నా వైపు చూడటం లేదు. ఇది సత్సంగం అవ్వదు. మీ జీవితాల్లో యాక్సిడెంట్స్ పరంపరకి పునాది వేసుకుంటున్నారు. ఇది కూడా ఈ దీక్షా కార్యక్రమంలో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్సంగమైనా మీరు సత్సంగానికి వెళ్ళి అక్కడ వాడు బాగా చెప్పటం లేదు, వీడు బాగా చెప్పటం లేదు, వీడవుతే చాలా బాగా చెప్తాడు, క్రిటిసిజం విమర్శ పనికి రాదు. ఇంత దీక్ష మీరు తీసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలే చూస్తాను తప్ప, మంచి విషయాలే స్వీకరిస్తాను తప్ప, నా నోటి ద్వారా ఎవరిని విమర్శించను, ద్వేషించను, ఎవరి మీద కూడా అన్కైండ్ థాట్స్ అంటే కూడనటువంటి ఆలోచనలు రానివ్వను. కూడనటువంటి ఆలోచనలు అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్, అన్కైండ్కి కూడనటువంటి ట్రాన్స్లేషన్ ఆలోచనలు. ఒక వ్యక్తిని చూసాం మనం, వీడు ఆ రోజు నన్ను ఇలా అన్నాడు, వీడు కూడా ఇక్కడికి వచ్చాడు, కూడని ఆలోచన. వాడు కూడా వచ్చాడు అని ఆనందిస్తే అది చేయవలసిన ఆలోచన. అది అర్థం చేసుకోండి, ద్వేషము, కూడనటువంటి ఆలోచనలు, విమర్శ ఉండకూడదు సత్సంగంలో. ఈనాడు సత్సంగం పేరిట జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఇవే జరుగుతున్నాయి. అంచేత మొదట కూడినటువంటి ఐదుగురు సత్సంగాన్ని కలిసి మేము చేసుకుందాము అంటే తర్వాత అది ఐదు వేరువేరు సత్సంగాలుగా మారిపోతున్నాయి. వేరువేరుగా ఎందుకు మారాలి అంటే స్థలాన్ని గురించి, దాని తర్వాత వెళ్ళి రావటానికి చాలా దూరం వెళ్ళలేం కనుక మనకి దగ్గరలో సత్సంగం ఏర్పాటు చేసుకోండి తప్ప, విమర్శ, ద్వేషము, కూడని ఆలోచనలు సత్సంగులకి ఉండకూడదు. ఇది మొదటి నియమం. రెండోది స్వాధ్యాయము. వివేకానంద లిటరేచర్, బ్లావెట్స్కి ఫిలాసఫికల్ లిటరేచర్, అరవిందో లిటరేచర్, రామకృష్ణ మిషన్ ద్వారా పబ్లిష్ అయిన ఏ పుస్తకమైనా, సిద్ధి సాయి సత్యసాయి గురించి చెప్పేటటువంటి దేవునైనా, వాళ్ళ ఆలోచనల గురించి వివరించేది, లేకపోతే వారి గురించి చాలా బాగా రాసినటువంటి పుస్తకాలు ఏమైనా ఉంటే అది, లహరి మాషయ యోగదా సత్సంగ్ సొసైటీ ద్వారా పబ్లిష్ అయినటువంటి పుస్తకాలు, పబ్లిష్ కాబోయే పుస్తకాలు, ఇవన్నీ కూడా మీరు స్వాధ్యాయంలో భాగంగా పెట్టుకోవచ్చు. కానీ ఒకదాని తర్వాత ఒకటి, మీరు ఏదైనా ఒక పుస్తకం మొదలు పెడితే దాన్ని మీరు పూర్తి చేసేయాలి. స్వాధ్యాయము, సత్సంగము, ఇవి రెండు అర్థమే కదా. స్వాధ్యాయంలో మహాత్ములు రాసిన బుక్స్ చదువుతాం. మహాత్ములంటే మీకు నచ్చిన పుస్తకాలు కాదు. నేను ఇప్పుడు చెప్పిన గురు పరంపరలో మన గురు పరంపర ఆరుగురు ఉన్నారు. సివివి బ్లావెట్స్కి, శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీ దేవి శర్మ, రామకృష్ణ పరమహంస, శారదామాత, లహరి మాసయ్య, యోగానంద, అరవిందో, మదర్ శృతి సాయి, సత్య సాయి, వీళ్ళ పుస్తకాలు నేను పద్ధతి ప్రకారము చదువుతాను. ఈ పద్ధతి ప్రకారము ఎలా చదవాలో అనేటటువంటిది ప్రతి వారము నేను మీకు చెప్తాను. మీరు అవే చదవండి. ఎందుకు అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒకే ఆలోచన దిశ వైపు నేను తీసుకెళ్లాలి అంటే ఈ నియమాలు పాటించక తప్పదు. నేను చెప్పినటువంటి పుస్తకాలు ఆ వారంలో మీరు చదవాలి. ఎంత చదవాలో కూడా చెప్తాను, ఎంత క్వాంటిటీ చదవాలో కూడా చెప్తాను. ఇది మన సత్సంగాలు ఏర్పరచుకున్న చోట, అంటే మన అనుగ్రహ పీఠాలలో. అనుగ్రహ పీఠం లేకపోతే మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంటిని మార్చేయండి ఒక గదిని. దీనికి అనుగుణ్యంగా మా గది లేదండి. గది ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి ఆ చుట్టుపక్కల ఉంటాడు, వాడిని బతిపారుకోండి. వేరే గది ఉండాలి సత్సంగానికి, దానికి ఆ గదిలో మీరు మీకు వీలున్నటువంటి టైంలో కలుస్తూ ఉండండి, చదువుకుంటూ ఉండండి. ఇదేమైంది? స్వాధ్యాయము, సత్సంగము, పుస్తకాలు చదువుకోవటము. అదే పుస్తకాన్ని అందరూ కలిసి చదువుకోవటము సత్సంగం ఉంటుంది. స్వాధ్యాయం అంటే పుస్తకం చదువుకోవటం, ఒకే పుస్తకాన్ని కలిసి చదువుకోవటం సత్సంగం. దీని తర్వాత చింతన. పుస్తకం చదివేసిన తర్వాత ఆ రోజు చదివాల్సినటువంటి ఒక పారాగ్రాఫ్, రెండు పారాగ్రాఫ్లో మీరు ఎంత అనుకున్నారో అంత చదివేసిన తర్వాత మీరు ఆలోచించండి, మీలో ఉన్నటువంటి దోషాలు ఏమిటి. ఆ దోషాలను పోగొట్టుకోవటానికి మీరు చదివినటువంటి విషయము మీకు ఎలా ఉపయోగపడుతుంది. ఒకే విషయాన్ని రకరకాలుగా మీరు ప్రాక్టీస్లోకి పెట్టుకోగలుగుతారు. కనుక చింతన అనేది వ్యక్తిగతంగా చేసుకోవాల్సింది. గ్రూప్లోనే ఉంటారు మీరు, కానీ మీరు వ్యక్తిగతంగా ఆలోచించుకుంటారు, నేను చదివినటువంటి విషయాన్ని నా జీవితంలో నేను ఎలా ఉపయోగించుకోగలను. ఇంకోటి ఏం చేసుకోవాలి మీరు? ఓ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఏ చెడు అలవాటు నాలో ఉన్నదో దాన్ని రోజంతా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఆ తప్పు నేను చేయకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని మీరు రోజల్లా గుర్తు చేసుకుంటూ ఉండాలి దాన్ని. అదేవిధంగా మీరు ఒక మంచి పని చేయబోతున్నారు అని నిర్ణయం తీసుకుంటూ ఉంటే రోజల్లా ఆ మంచి పని చేయటానికి తగిన అవకాశాలు మీరు ఏర్పరచుకోవాలి. ఉదాహరణకి నేను ఇవాళ నుంచి కోపం తెచ్చుకోను అన్నాక ఎక్కడో ఓ అడవిలో కలిపి ఓ చెట్టు కింద కూర్చుంటే మీకు కోపం రాదు. అంచేత మీరు కోపం తెచ్చుకోగలరో తెచ్చుకోలేరో మీకు తెలియదు. అంచేత ఏం చేసుకోవాలి? కోపం వచ్చే అవకాశాలు వెతుక్కుని అలాంటి అవకాశాల్లో కూడా నేను కోపం తెచ్చుకోను అనుకున్నాను కనుక కోపం తెచ్చుకోవటం లేదు అనేది మననము. ఈ నాలుగు కార్యక్రమాలు మీ జీవితాలలో భాగంగా మారాలి. స్వాధ్యాయ, సత్సంగ, చింతన మారాలి జీవితంలో. అంటే ఏంటి? మీరు స్టార్ట్ చేసేయాలి దాన్ని. అంతే ఇది ఈ క్లాస్ ఉండే దీక్ష క్లాస్. యాక్చువల్గా ఈ నాలుగు కలిపి చెప్పేస్తున్నాను నేను. అంతే మీరు స్వాధ్యాయం చేసుకుంటున్నారు, సత్సంగం చేసుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు, చింతన చేసుకుంటున్నారు, మననం చేసుకుంటున్నారు. ఇవి మీ జీవితాలలో భాగంగా మారాలి. కళ్ళు మూసుకుని నేను చెప్పినటువంటి ఈ నాలుగు నియమాల్ని మీరు మననం చేసుకోండి. మొదటిది 10-20-30 తారీఖుల్లో దీక్షలకి హాజరవుతాను వీలైనంత వరకు, లేకపోతే ఆ దీక్షలో చెప్పినటువంటి విషయాలను దీక్షకి వెళ్లి వచ్చిన వాళ్ల ద్వారా అడిగి తెలుసుకుంటాను. ఆ కుతూహలం ఉండాలి. పరీక్ష రిజల్ట్స్ వస్తే మీరు ఎంత కుతూహలంగా పొద్దున్నే లేచి పేపర్కి పరిగెడతారో దీక్షకు వెళ్లి వచ్చిన వాడి దగ్గరికి మీరు అంత కుతూహలంగా పరిగెట్టాలి తప్ప వాడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి రా 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 నేను చెప్తాను అక్కడ ఏం జరిగిందో అని కాదు. అంచేత మీరు ఆ మార్పు తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటే వస్తుంది. మొదటి రోజు సిగరెట్ కాలిస్తే దగ్గుతారు, తర్వాత సిగరెట్ లేకపోతే అది ప్రమాదం నాయన నువ్వు చస్తావు అని చెప్పినా కూడా మానలేవు. సరే, ఈ మార్పు తెచ్చుకోవాలి మీరు ప్రతి నెల 10, 20, 30 తారీఖులలో జరిగేటటువంటి దీక్షా కార్యక్రమానికి వీలవుతే హాజరవుతాను. వీలు కాకపోతే దీక్షకి వెళ్లినటువంటి వ్యక్తుల నుంచి అక్కడ ఏమి జరిగిందో అనేది తెలుసుకుని నా జీవితంలో దాన్ని ప్రవేశపెట్టుకుంటాను. రెండో పాయింట్, స్వాధ్యాయ సత్సంగ చింతన మననములు నా జీవితంలో అభింగ అభంగములుగా మారబోతున్నాయి. ఇవాళ అయిపోయింది, మీకు స్వాధ్యాయం అయిపోతుంది, సత్సంగం అయిపోతుంది. ఎలా ఆలోచించుకోవాలో నేను చెప్తున్నాను, నేను మీకు ఎలా మననం చేసుకోవాలో నేను చెప్తున్నాను. ఇది ప్రతిరోజు మీకు జరగాలి. అనేక చోట్ల నేను ప్రతిరోజు చేసుకోలే మాస్టారు, నేను చాలా దూరంగా ఉంటాను అనేటువంటి ఒక చొప్పదట్ట కారణం చెప్తారు. మా కాలేజీ చాలా దూరంగా ఉంది కనుక మేము కాలేజీకి రోజు వెళ్ళలేకపోతున్నాము అని మాత్రం ఒక్కడు అంటలేదు. క్లబ్స్కి వెళ్లేవాళ్ళు, రేఖాటకి వెళ్లేవాళ్ళు, మా క్లబ్ చాలా దూరంగా ఉంది కనుక నేను వెళ్ళలేకపోతున్నాను అని అంటలేదు. ఇంట్లో వాళ్ళు, పెళ్ళాం పిల్లలు ఏడ్చి ముట్టుకుంటున్నా, నాయన నీకు దొద్దు అని వాళ్ళని ఎదిరించి వాళ్ళని బాధ పెడితే కూడా క్లబ్కి వెళ్ళగలిగినప్పుడు సత్సంగాలకి మీరు వెళ్ళగలగాలి. ఏం చెప్తున్నాను నేను మార్పు, మనం ఎంతలా మార్చుకోవచ్చు అంటే, మీరు ఎక్కడున్నారో అక్కడ నుంచి గంట దూరంలో ఉండేటటువంటి బస్సు ప్రయాణంలో ఉండేటటువంటి ఏదైనా ఒక సత్సంగం గ్రూప్ లో మీరు జాయిన్ అయిపోండి. మననం చేసుకుంటున్నాను ఇప్పుడు, మనం చదువుకున్నది విన్నటువంటి విషయాలు ఎలాగ మనం అమలు పరుచుకోవాలో అన్నది నేను చెప్తున్నాను. ఇది మననం అంటాం మనం, ఎలా అమలు పరుచుకుంటాం. మూడో పాయింట్ ఏం చెప్పాను నేను, సమయము, ప్రతిభ, ధనము, జ్ఞాన యజ్ఞము కొరకు మాత్రమే వినియోగిస్తాను. అదే మన దీక్ష, మన 3 సంవత్సరాలలో ఏర్పడబోయేటటువంటి ఈ విశాల నూతన పరివారము మొత్తము మీ యొక్క శ్రమని కానీ, ధనాన్ని కానీ, ప్రతిభని కానీ, కేవలము జ్ఞానయజ్ఞ ప్రచార ప్రసార నిమిత్తాల కొరకు మాత్రమే ఉపయోగించాలి. దాన్ని మీరు గమనించుకోవాలి. దానికి నేనేం చెప్పాను, నేను కొన్ని పుస్తకాలు మనం బయటకు తెస్తున్నాం. ఆ పుస్తకాలు అన్నీ 3 సంవత్సరాల లోపల బయటకు వచ్చేస్తే అసలు ఏం జరుగుతుందో మీకు అవగాహన లేదు. అప్రిషియేటెడ్ వెర్షన్స్ ఆఫ్ ఈ గురు పరంపర, లావెట్కి, అరవిందో, ఎడ్వర్ కేసీ, జ్వాలాకూర్, శ్రీరామ శర్మ ఆచార్య వీళ్ల పుస్తకాలు, 1000 పేజీల పుస్తకాలు 110 కుదించి 100 పేజీలకి తగ్గిస్తాను నేను. వీలవుతే ఇంకా తక్కువ చేస్తా, నాకు కాస్త అనుభవం వచ్చి చెప్పటం అవుతే ఇంకా తగ్గించగలను. నేను ప్రతి వారం రోజులకి 3 పుస్తకాలు బయటికి రావాలి. కొంచెం అది దీక్ష తీసుకోండి. ప్రతి 10 అంటే ఏంటి, ప్రతి నెల 10, 20, 30 తారీఖులకి 3 పుస్తకాలు బయటికి రావాలి. 9 పుస్తకాలు బయటికి రావాలి అంటే సంవత్సరానికి 180 పుస్తకాలు బయటకు వస్తాయి. పుస్తకాలు బయటకు రావాలి అంటే పబ్లికేషన్ గురించి నేను మాట్లాడుతుండే. నేను దాని గురించి చెప్పినటువంటి లెక్చర్స్ని సోల్ ఎండెడ్ మెకానిజం లాగా డీసీపీ చేయించి దాన్ని ప్రింటౌట్ తీసి దాన్ని సీడీ రైటర్లో సీడీ తయారు చేసి ప్రింటౌట్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి, ప్యాక్ చేసే ముందు దానికి 2, 3 కాపీలు తీసుకుని ఆ కాపీలు రిలీజ్ చేస్తాం మనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, డబ్బు ఖర్చు పెట్టేసి 20,000 రూపాయలు 20,000 కాపీలు మీరు ప్రింట్ చేసినా ఆవిడ చదవడం, అది ఆవిడకి అక్కర్లేదు ఆ పుస్తకాలు, ఆ పుస్తకాలు మనకే కావాలి. అంచేత మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యలో అన్ని ప్రింట్స్ మనం పబ్లిక్ చేయక్కర్లే. అంచేత దానికి నేను ఇచ్చినటువంటి మీకు సూచన ఏంటి అంటే, ప్రతి నెల మీరు ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోతే అన్ని ఊళ్ళ వాళ్ళకి ఈ గ్రూప్ లో వీలు ఉంటుంది. నేను చెప్పినటువంటి క్యాసెట్స్ మీరు మీకు అందేటట్టు చూసుకునే బాధ్యత మీది. భలే సమాచారంగా నాకేం చెప్తారంటే, మాస్టారు మేము ఉత్తరం రాశాం, రాజలక్ష్మి గారు లేకపోతే ప్రకాశం, ఆ రోజు ఎవడు బలిపశు అవుతే అది నా దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళ కర్మ ఏంటి అంటే వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అంటే వాడు నాకు పంపించలేదు, నేనేం చేసేది, హాల్ టికెట్ రాలేదు, అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చేస్తే మా స్టార్ అని స్టూడెంట్స్ నా చుట్టూ ఎంతలా తిరుగుతారు, యూనివర్సిటీకి ఫోన్ చేస్తారు, యూనివర్సిటీకి పరిగెత్తి వెళ్తారు, నాకు హాల్ టికెట్ రాలేదు, నాకు హాల్ టికెట్ రాలేదు అని. ఇక్కడ మాత్రము అంచేత ఈ క్లాస్ అయిపోగానే మీరు టిఫిన్ చేసేసిన తర్వాత మీకు ఇంకా 2 గంటల టైం ఉంటుంది సంస్కార మహోత్సవానికి. అక్కడ మీరు ఈ ప్రణాళిక వేసుకోండి, నేను చెప్పినటువంటి ఈ క్యాసెట్స్, ఏదో ఒక పుస్తకం మీరే చెప్తున్నాను నేను, సోలెండిక్స్ మెకానిజం లో లాగే ఇంగ్లీష్ వెర్షన్ ముందుంటుంది లేకపోతే హిందీ వెర్షన్ ముందుంటుంది రిప్రింటెడ్ ఫామ్ లో, దాని మీద నా టేప్ ఉంటుంది, ఆ టేప్ మీరు తీసుకెళ్ళిపోండి, అది డిటిపి చేయించండి. డిటిపి చేయించేశాక ప్రింట్అవుట్ చేయండి, ఒరిజినల్ ప్రింట్అవుట్ గట్టి అట్టపెట్టిలో ఫైల్ చేసి గట్టిగా రబ్బర్ బ్యాండ్ చేసి పెట్టేయండి. దాని ప్రింట్అవుట్స్ 2, 3 ఎంతమందికి ఎంత కావాలో అంత తీసుకోండి. అర్థమైందా పబ్లికేషన్స్ గురించి? అంతేత ప్రతి ఊరి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రతి ఊరి వాళ్ళు కూడా వాడికి బాధ్యత ఉంది. ఇక్కడ నేను చెప్పినటువంటి క్యాసెట్ మీకు అందాలి, అందేటట్టు మీరు చూసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మీరు పెట్టుకోవాలి. ఆ ఖర్చు నేను నా అంశదాన నుంచి పెట్టుకుంటాను మాస్టర్, ఫీజు కట్టేశాను కనుక ఆ ఫీజులోనే అన్ని చూసుకోని అంటనే మీరు టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే వేరే కొనుక్కుంటున్నారు, బట్టలు కొనుక్కోవాలంటే వేరే కొనుక్కుంటున్నారు. నేను మీకు 40,000 కట్టాను కదా ఇంజనీరింగ్ కాలేజీలో చేరటానికి, బెస్ట్కి